அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி.
కొన్ని సూక్ష్మధర్మాలు వ్యాసుడు మనకి చెప్పాడు. ఉదాహరణకి లలితా సహస్రనామం పూర్తిగా చదవలేరు అనుకుందాం కాసేపు. ఇప్పుడున్న కలికాల ప్రభావం వల్ల చాలామందికి సమయం ఉండడం లేదు. సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ అయిపోయారు పాపం. ఎప్పుడు లేస్తున్నారో, ఎప్పుడు పరిగెడుతున్నారో, ఏం తింటున్నారో, తాగుతున్నారో కూడా తెలియదు. అటువంటి వారికి ఏం చెప్పారు, లలితా సహస్రనామము సంపూర్ణముగా పారాయణ చేయలేకపోతే 143, 144 శ్లోకాలు ఉన్నాయి సహస్రనామాల్లో. ఆ 2 శ్లోకాలన్నీ పారాయణం చేస్తే కూడా సహస్రనామ పారాయణ చేసిన ఫలితం వస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేకపోతే రామ 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 అని 3 సార్లు అంటే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని శివుడు పార్వతికి ఉమాసంహితలో చెప్పాడు. రామ 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 అని 3 సార్లు అంటే అది విష్ణు సహస్రనామం చేసినట్టు అవుతుంది. ఇది ఒక సూక్ష్మోపాయం. దుర్గా సప్తశతిలో ఉవాచ మొదలైన వాటితో అన్నిటితో కలుపుకుంటే 700 శ్లోకాలు ఉన్నాయి. అవి పేరుకి శ్లోకాలే కానీ మహామంత్రాలు. ఈ 700 చదవలేకపోతే ఏం చేయొచ్చు, సప్తశ్లోకీ దుర్గా అని ఉన్నది, 7 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు 7 చదివితే కూడా సప్తశతి చదివినటువంటి ఫలితం వస్తుంది. అలాగే శరన్నవరాత్రులలో శుక్ల ప్రతిపత్తి నుంచి మొదలుపెట్టి, పాడ్యమి నుంచి మొదలుపెట్టి విజయదశమి వరకు 10 రోజులు పూజ చేయలేకపోయినా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు పూజ చేస్తే ఆ పూజ కూడా సంపూర్ణ ఫలితం ఇస్తుంది. అందుకని కనీసం ఆ 3 రోజులైనా అర్చన చేయమన్నారు. అందులో దుర్గాష్టమి నాడు ఏం చెయ్యాలి, లేచి లేవడంతో చేతులు ఒక్కసారి ఇలా నలుపుకుని హస్తాన్ని చూడమన్నారు. లేవగానే చేతులు చూసుకోవాలి. దిక్కుమాలిన ముఖం, పాచిముఖం అద్దంలో చూసుకుంటే ఆ పూటన్ని అపశకునాలి. కొంతమందికి లేవగానే అదొక అందం, ఆనందం. ఏమిటి, ఈ ఉన్న జుట్టు కాస్త 4 వెంట్రుకలు పైకి లేచి ఉంటే పుసిగిలి కట్టిన కళ్ళతో అద్దం అలా చూసుకుని ఆ 4 వెంట్రుకలు సవరించుకుంటూ వీలుంటే దానికి కాస్తంత నల్లరంగు కూడా వేసుకుని ఆ తర్వాత పాప ఏ బ్రష్ో పుచ్చుకొని బాత్రూమ్ కడుతున్నారు. కానీ లేవగానే ఆ పని చేయరాదు. ముందు చేతులు చూడాలి. ఈ చేతులలో అగ్రభాగంలో అంటే ఈ పై భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మీహి. చేతి చివరి భాగంలో, ఈ పై భాగంలో, అగ్రభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, సరిగ్గా చేతి మధ్య భాగంలో సరస్వతీమాత ఉంటుంది. కరమూలే స్థిత గౌరీ, చివరి భాగంలో ఈ మూల, దీని మూల అంటారన్నమాట, సరిగ్గా చెయ్యి ప్రారంభమవుతున్న ఈ ప్రాంతంలో గౌరీదేవి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది, పార్వతి. అందుకే ప్రభాతే కరదర్శనం, లేవగానే చేతులు చూసుకోండి అన్నారు. దీన్నే తర్వాత పాఠాంతరంలో కరమూలేతు గోవింద అని మార్చారు. కానీ మన పురాణాల్లో మాత్రం కరమూలే స్థిత గౌరీ అనే ఉన్నది. పాఠాంతరాలు ఎన్నెన్నే మారుతూ ఉంటాయిలేండి కాలప్రభావం వల్ల. ఈ చేతులు 3 అమ్మవార్ల నిలయం. అందుకని లేవగానే ముందు అమ్మ దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి శుచిగా ఉండక్కర్లేదట. అందుకే పాచిముఖంతో చూస్తే ఆ పూటంతా ఏ పేచి ఉండదు. తదనంతరం కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేచిన తర్వాత వెంట వెంటనే ముఖ ప్రక్షాళనము మొదలైనవి చెయ్యకుండా, అలాగే స్నానం చేయకుండా 8 దాకానో 9 దాకానో తిరిగితే ఆ వ్యక్తి వచ్చే జన్మలో పిశాచ జన్మ ఎత్తుతాడు. విఠలాచార్య సినిమాలో ఉంటుంది సరే పిశాచాలు అని. ఆ జన్మ ఎత్తాలని కోరిక ఎవరికైనా ఉంటే లేచిన తర్వాత 8 దాకా అలా తిరగండి, పిచ్చి కాఫీ తాగి స్నానం చేయకుండా తిరిగితే రాబోయే జన్మల్లో ఇంకా అక్కడి నుంచి పిశాచ జన్మలనే ఎత్తుతారు. అలా పెందరాళ్ళే స్నానం చేయాలి. ఈ శరత్కాలంలో అయినా హాయిగా స్నానం చేసి తమ సంప్రదాయాన్ని బట్టి విభూతి కానీ లేక 3 నామాలు కానీ, అనగా ఊర్ధ్వపుండ్రం వైష్ణవ సంప్రదాయ నామం కానీ లేదా కుంకుమ కానీ ధరించాలి. ముందు గణపతి పూజ చెయ్యాలి. ఆదౌ పూజ్యో గణాధిపః, గణాధిపుడు విఘ్న గణములకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు ఆదౌ ఆదియందు అంటే మొట్టమొదటిగా పూజ్య పూజార్హుడు కాబట్టి మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి చెయ్యాలి. మంటపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు విశాలమైన తువ్వాలు కానీ లేదా పెద్ద దుప్పటి కానీ లేదా ఎర్రగా కానీ తెల్లగా కానీ ఉండి, తెల్లగా ఉన్న చీర అయితే ఎర్రంచులు, ఎర్రగా ఉన్నదానికి ఎలాగో ఎర్రంచులు ఉన్న చీర ఒకటి తీసుకోండి, అయితే తువ్వాలు, లేదా చీర లేదా దుప్పటి, అది కొంచెం పెద్దదిగా ఉండాలట. అది మంటపారాధనకి వాడుకుని దాని మీద బియ్యం పొయ్యాలి. 4 సేర్లకు తక్కువ కాకుండా బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం ఎటువంటివి అయి ఉండాలి? ఇదిగో రోజు ఇక్కడ భోజనాలకు వాడుతున్న పవిత్రమైన బియ్యం అయి ఉండాలి. 25 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్లో పక్కన పారేసిన, పురుగులు పెట్టేసిన బియ్యం కనుక ఈ మంటపారాధనకు వాడితే అదో దరిద్రం, అవి వాడకూడదు. ముక్కిపోయిన బియ్యం, పురుగులు పెట్టిన బియ్యం, రాళ్ళు ఎక్కువగా ఉన్న బియ్యం మంటపారాధనకు వాడితే ఆ పూజ వ్యర్థమైపోతుంది, దానికంటే పూజ చేయకపోవడమే మంచిది. అలాగే తువ్వాలు కూడా వేసేటప్పుడు మంటపారాధన తువ్వాలు ఎలా ఉండాలన్నమాట, చాలా విశాలంగా ఉండాలి. రేపు ఎప్పుడన్నా ఈ మంటపం ఉద్వాసన చెప్పాక, తీసేశాక ఈ తువ్వాల్ని పురోహితునికి ఇస్తే ఆయన చక్కగా కట్టుకుని స్నానం చేసేటట్టు ఉండాలి. అంతేగాని ఈ మధ్యకాలంలో పూజ కోసం స్పెషల్గా తయారు చేస్తున్న దిక్కుమాల తువ్వాళ్ళు ఉన్నాయి, అవి కట్టుకుంటే గోచీకి ఎక్కువ, తువ్వాలకి తక్కువ, అది పేచి. వాళ్ళకి మానభంగం అది, ఎందుకు వచ్చింది అలాంటి ఇవ్వడం అనవసరం, వాళ్ళు ఏం కట్టుకోలేరు. కనీసం ముక్కు తుడుచుకుందామంటే ఆ గరుకుకి ముక్కంతా కందిపోతుంది. ఆ మధ్యన ఒక ఆయన ఈ తువ్వాలతో ముక్కు తుడుచుకోగానే ముక్కంతా నెత్తురు వచ్చేసింది. ఏమిటంటే ఆ తువ్వాలు అంత గరుగ్గా ఉందన్నమాట, కత్తిలో ఉంది అది. అలాంటి తువ్వాళ్ళు కాకుండా మెత్తగా హత్తుకుపోయే మంచి వస్త్రం వెయ్యాలి. వాసాంసిచ మహార్హాణి, మహా అర్హాణి వాసాంసి. వాసాంసి అంటే వస్త్రములు, బట్టలు. ఈ మంటపారాధనకి వాడే బట్టలు, దానం చేసే బట్టలు చాలా అర్హములైనవి, అంటే ఉత్తమమైనవి, మంచి వెయ్యండి అన్నాడు. కట్టుకోవడానికి పనికొచ్చేవి, కాస్త మెత్తగా ఉండేవి, కొంచెం ఖరీదైనవి వాడుకోవాలి. మనం కట్టుకునే బట్టలు మాత్రం బాగా ఉండాలి. పాపం పురోహితులకు మాత్రం చెత్తా చెదారం తోసేయాలి అనుకుని ఎవడైనా అర్చన చేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మంచి బట్ట పరవండి, దాని మీద కలశం పెట్టండి, పూర్ణ కలశం. ఒక కొబ్బరికాయ జాకెట్ ఒక్క పెట్టండి, నలుపు తప్ప ఇంకేదైనా వాడచ్చు. దానిలోకి దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఆవాహన చేయాలి. దుర్గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనగానే అమ్మవారు దుర్గా రూపంలో కలశంలో వచ్చి కూర్చుంటుంది. ఆ రోజునంతా ఆవిడ కలశంలో ఉంటుందన్నమాట. యథాశక్తిగా విఘ్నేశ్వర పూజ అయ్యాక అమ్మవారిని పూజించండి. షోడశోపచారాలు చేయగలిగితే చేయటం, లేదా 5 పూజలు మాత్రం తప్పక చేయమన్నారు. వాటిని లమిత్యాది పంచపూజలు అంటారు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అని ముందు గంధం వెయ్యాలి. గంధం భూతత్వం, భూమితో మొదలుపెట్టామన్నమాట పూజ, అందుకని ముందు గంధం పూజించండి. గంధం తీయటానికి చేతగాని వాళ్ళు ముద్రలు కూడా వెయ్యొచ్చు. ఈ చిటికెన వేళ్ల మధ్యలో బొటన వేలు పెడితే ఇది గంధముద్ర. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటే గంధం వేసినట్టే అవుతుంది. అలాగని గంధం మానవని కాదు, ఈ ముద్ర వేశాక గంధం వెయ్యండి. ఆ తర్వాత 2వది పుష్పం సమర్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అని బొటన వేలు దగ్గర ఈ చూపుడు వేలు పెట్టండి. ఇది పుష్పముద్ర. ఇలా అంటే పుష్పం సమర్పించిన పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి మంచి సువాసన వచ్చే పువ్వులు వెయ్యండి. అక్కడికి గంధం అయ్యింది, పువ్వు అయ్యింది. ఆ తర్వాత ఏమిటనమాట, ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఓం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. యం అనే బీజముతో వాయుతత్వస్వరూపిణి అయిన అమ్మవారికి ధూపమును చూపిస్తున్నాను, ఆవిడ ధూపం పీల్చేటట్టు చేస్తున్నాను అని మంత్రార్థం. అగరత్తులు వెలిగించి ధూపం ఇవ్వండి, ధూపిష్టిక్కులు ఇవ్వండి, లేదా సాంబ్రాణి పొగ వెయ్యండి. దానికి ముద్ర ఇదనమాట, ఇది బొటన వేలు చూపుడు వేలు మధ్యలో పెట్టాలి, ఇది ధూపముద్ర. ఆ తర్వాత దీపం. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి అనగా వెంటనే అమ్మవారికి దీపం ఇచ్చిన పుణ్యం దక్కుతుంది, దాంతోపాటు దీపం వెలిగించండి. ఇక 5వది ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఇది అమృత నైవేద్య సమర్పణకి ముద్ర. ఉంగరం వేలు మధ్యలో బొటన వేళ్ళు 2 ఇలా చేరిస్తే అప్పుడు అది నైవేద్యం పెట్టినట్లుగా భావన అవుతుంది. ఈ ముద్రతో అమ్మవారికి నివేదన సమర్పించండి. వీటిని ఏమని పేరు, లమిత్యాది పంచపూజలు. లలితా సహస్రనామం చివరిలో చెప్పట్లా, ఓం లమిత్యాది పంచపూజాంకుర్యాత్ అంటే ఇదనమాట. ఈ 5 అయ్యాక ఈ 2 చేతులు జోడించి ఎడమవేపును గుండెకాయకి ఇలా తగిలించి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అన్నారా, ఇక సకల ఉపచారములు చేసినట్టే.
16 ఉపచారాలేగాక ఇంకా ఏ ఏ ఉపచారాలు మనకి తెలియవో అన్నీ అమ్మవారికి సమర్పించినట్టే, అమ్మకి అన్ని రకాల సేవలు చేసినట్టే. ఈ విధంగా చేశాక సహస్రనామంతో, లలితా సహస్రనామంతో కానీ, దుర్గా సహస్రనామంతో కానీ, లక్ష్మీ సహస్రనామంతో కానీ, కుదరకపోతే లలితా త్రిశతి ఖడ్గమాల ఏదో ఒకదానితో అమ్మవారికి కుంకుమ పూజ, పుష్ప పూజ చేయండి. అందులో అమ్మవారికి సంపంగి పద్మం అంటే తామర పువ్వు, ఈ పువ్వులంటే బాగా ఇష్టం. అసలు అమ్మవారికి ప్రత్యేకంగా చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ, కచ అంటే జుట్టుముడి. అమ్మవారికి జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మవారి జుట్టు లసత్ ధగధగా వెలిగిపోతుందట, ప్రకాశిస్తోందట. దేనితో ప్రకాశిస్తోంది? చంపక సంపంగి, అశోక అశోక పుష్పాలతోటి, పున్నాగ పున్నాగ పుష్పాలతోటి. సౌగంధిక పుష్పాలను పుష్పాలు ఉన్నాయి, అవి హిమాలయ పర్వతాల్లో ఉంటాయి, 1000 రేకులు కలిగిన తామర పువ్వులవి. ఆ పువ్వులతోటి ప్రకాశిస్తున్న జుట్టు కలిగిందమ్మ. అందువల్ల ఈ పువ్వులు ఏవి దొరికితే వాటిని అమ్మవారికి సహస్రనామ పూజలో సమర్పించండి. ఇక అష్టమి నాడు అమ్మవారికి ఒక ప్రత్యేక అభిషేకం చెప్పారు. నేను చాలాసార్లు దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలోనూ, మళ్ళీ నవమ స్కంధంలోనూ, ఏకాదశి స్కంధంలోనూ ఉన్నటువంటి పూజా విధానం చెప్పాను. అది విన్నవాళ్ళకి కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియజేయవలసింది ఏంటంటే, శ్రీచక్రము లేక అమ్మవారి యొక్క ఒక రూపం పెట్టుకోవాలి ఈ కలశం దగ్గర. ఈ శ్రీచక్రానికో లేక ఒక అమ్మవారి ప్రతిమకో జీడిపప్పుతో ఈరోజు అభిషేకం చేయాలి, యథాశక్తి మనకు తోచినంత. బస్తాలకు బస్తాలు వేయలేకపోయినా ఒప్పిడికడు వెయ్యండి. అదే అభిషేకం, అదే నివేదన. దాంతోపాటు ఈ పూట కొబ్బరికాయ కూడా నివేదన చేయండి. దీనివల్ల భయంకరమైన దుఃఖము శోకము తొలగుతాయి. దుఃఖం వేరు, శోకం వేరు. వ్యవహారంలో దుఃఖం శోకం పర్యాయ పదాలుగా వాడతాం, కానీ దుఃఖము మానసికమైనది, మనస్సులో కలిగే బాధ దుఃఖ రూపంలో బయటకు వస్తుంది. కొంతమందికి పైకి చెప్పుకోలేరు, ఇంట్లో పెళ్ళంతో తగాదా లేదా భర్తతో తగాదా, అది అందరికీ చెప్పుకోలేం కదా. అప్పుడు మానసికమైన వేదన వల్ల మనిషికి కలిగే బాధ దుఃఖము అని పిలువబడుతుంది. పైకి బాగానే ఉంటాడు, ఎవరికీ చెప్పుకోలేడు. ఉద్యోగం లేదని ఒకడికి, వచ్చిన ఉద్యోగంలో జీతం రాదని ఒకడికి, వృత్తిలో ఆదాయం లేదని కొందరికి, ఏవేవో మానసిక సమస్యలు ఉంటాయి. ఈ మానసిక వేదనలను దుఃఖము అంటారు, శారీరక బాధల్ని శోకములు అంటారు. ఇతరుల వల్ల కానీ శరీరం వల్ల కానీ వచ్చే బాధలు శోకములు, ఈ రెండూ కూడా అమ్మవారికి జీడిపప్పుతో అభిషేకం చేసి నివేదన చేసి మనం ప్రసాదంగా తిని ఇతరులకు కూడా పెడితే తొలగిపోతాయి. ఓ కొబ్బరికాయ కూడా పగలగొట్టి నైవేద్యం పెట్టాలి. గర్భవతులైతే మాత్రం కొబ్బరికాయ కొట్టకుండా కాయ కాయపళంగా నైవేద్యం పెట్టాలట. గర్భవతులు కూడా అర్చన చేసుకోవచ్చు 7వ నెల వరకు. 7వ నెల దాటితే వాళ్ళ వదులు వాళ్ళ ఆయన అర్చన చేయొచ్చు, కానీ కొబ్బరికాయ కొట్టరాదు. అదొక కఠోర నియమం ఉన్నది, పురాణం ఎవరైనా వినవచ్చును. ఇంకా అన్న నైవేద్యం ఏం పెట్టాలి దుర్గాష్టమి నాడు? దధ్యన్నము అనగా పెరుగుతో తయారు చేయబడిన అన్నం. ఉట్నే పెరుగు అన్నంలో కలిపిస్తే దధ్యోదనం అన్నదాన్ని. అందులో బాగా టాపు లేచిపోయేలా పోపు పెట్టాలి. మంచి ఘుమఘుమలాడిపోతున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఎక్కువ కారం లేకుండా పెట్టాలి. కాస్త కోస్త ఉప్పు కలిపేది కలపాలి. అందులో కూడా కొంతమంది హాయిగా జీడిపప్పులు, వేరుశనగ గుళ్ళు, ఏవో గుళ్ళు కలుపుతారు. ఎవడి గుండె రకంగా ఉంటుందో తెలియదు. కానీ ఈ దిక్మాలలో ఈ మధ్యన కొంతమంది అందులో కూడా దానిమ్మ గింజలు కలుపుతారు. ఏమిటండి దానిమ్మ గింజలు అందులో కలిపితే ఏం తింటాం? ఆవకాయలో బెల్లం కలుపుతాడు ఒకడు, సాంబార్ నిండా బెల్లం వేసేస్తాడు ఒకడు. కారం కారమే, ఉప్పు ఉప్పే, తీపి తీపే, దేని దారిని అది ఉండాలి. కాబట్టి అవేం కలపకుండా హాయిగా చక్కగా జీడిపప్పులు అవే కలపండి, కిసిమిసి లాంటి తీపి కలపకండి, మంచి దధ్యోదనం తయారు చేయండి. దధ్యోదనంతో పాటు పులిహార కూడా చెయ్యాలి. ఇంకా పులిహార, ఆహాహా, ఆ పోపు పెట్టే విధానం బట్టి అందులో చింతపండు పులుసు కలిపి, అసలు చింతపండు పులుసుని బాగా ఉడకబెట్టాలి. పచ్చి చింతపండు పులుసు వేసేస్తే అది పులిహార ఏంటివాడు మొహం. అందువల్ల చింతపండు బాగా ఉడికిన తర్వాత అందులో ఈ వేయించిన వేరుశనగ గుళ్ళు, ఏదో ఒక అరబస్తా జీడిపప్పు, ఇవన్నీ వేసి ఈ పోపునంతా అన్నంలో కలిపి తర్వాత తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి మనం తింటే ఇంక 7 పాటు బయట భోజనం చేయబుద్ధి. ఇలాంటి పులిహార, పాయసం, ఈ 3 అన్నములు నివేదన చేయగలిగితే చెయ్యాలి. ఏమీ చేయలేకపోతే కనీసం పాయసాన్నమైనా పెట్టండి. దుర్గాష్టమి నాడు మాత్రం కారం ఉండాలట కంపల్సరీగా. అందుకే పులిహార కానీ దధ్యోదనం కానీ దానితో పాటు తీపి కూడా పెట్టండి. అమ్మవారికి ఈ పూట ఈ 3 అన్నములు నివేదించి ఇతరులకు పెట్టండి. కన్యా పూజ చెయ్యాలి. కుమారీ పూజ అంటే 11 లోపు ఉన్న బాలికల్ని 7 నిండాలి, పదకొండు నిండకూడదు. ఈ మధ్యలో ఉన్న పిల్లల్లో ఏ వయస్సు పిల్లనైనా ఈ రోజున కూర్చోపెట్టి అమ్మవారి కింద భావించి కాళ్ళకి పసుపు పూసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మాయిని అమ్మవారి కింద భావించి కుమారి పూజ చెయ్యాలి. ఆ అమ్మాయి వేసుకునే గాజులు ఓపికంటే బంగారపు గాజులు కూడా పెట్టచ్చు. బంగారపు గాజులు అంటే మళ్ళీ నేనే ఆడవేషం వేసుకోవాలనిపిస్తుంది నాకు. కాబట్టి ఏదేమైనా కుదిరిన గాజులు వేయటం, మంచి వస్త్రాలు అవి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత తినే పదార్థాలు పెట్టాలట. తినే పదార్థములు అన్నాం కదా అని ఈ పురిహార దద్దోజనం ఇలాంటివే పెట్టాలి. పలావ్ అడిగితే పెట్టకూడదు, ఆ ఒక్క పూటకి మాత్రం సంప్రదాయమైన ఆహారం పెట్టాలి. అనంతరం సువాసిని పూజ చెయ్యాలి. భర్త కలిగిన స్త్రీని 25 సంవత్సరములు నిండాలి. ఇంకా తర్వాత ముసలితనంలో వయసుతో సంబంధం లేదు. భర్త కలిగిన ఏ స్త్రీ అయినా సరే 90 ఏళ్ళున్నా పర్వాలేదు. అటువంటి స్త్రీని కూడా మన ఓపికను బట్టి 1, 3, 5, 7, 9 సంఖ్యలో అమ్మని పూజించాలి. బేసి సంఖ్యలో ఆడ్ నెంబర్సే తప్ప ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మాత్రం వాడకూడదట. వీ షుడ్ నాట్ యూజ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ సువాసిని పూజ అని ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేయించాం. దేవీ భాగవతం నేను చెప్పిన పురాణం అంతా మా శిష్యుడు శివప్రసాద్ గారు ఇద్దరిని పెట్టి రాయించారు, దాన్ని అద్భుతంగా ఇచ్చారు. తెలుగు రాని వాళ్ళు, సంస్కృతం రాని వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చదువుకోవచ్చు. సరే, ఏది ఏమైనా సువాసిని పూజ చేస్తే ఆ చేసేటప్పుడు అమ్మవారి కింద భావించి ఆవిడ కూడా యథాశక్తిగా పూజించి కట్టుకునే చీర మొదలైనవి ఇవ్వాలి. ఇక కాళ్ళకి పసుపు పూసేటప్పుడు కెమికల్స్ కాకుండా కొట్టిన పసుపు కొమ్ములు పసుపే పూయాలి. కుంకుమ కూడా సరి అయిన కుంకుమ పూయాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత భగవత్ కథ వినాలి. ఈ పూట దుర్గముడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. ఆ కథ వినాలి. అసలు అమ్మవారికి అందుకే దుర్గా అని పేరు వచ్చింది. దేవ్య అథర్వ శీర్షోపనిషత్తు ఉందే, అమ్మవారికి సంబంధించిన అథర్వ శీర్ష ఉపనిషత్తు అని ఒకటి ఉన్నది. అందులో ఏం చెప్పారు? తాం దుర్గాం దేవీం దుర్గమాం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. అమ్మవారు దుర్గా. అంత తేలికగా ఆవిడ దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు గనక, పాపాత్ములు ఆవిడ దగ్గరికి వెళ్ళలేరు గనక దుర్గా అన్నారు. అనగా మంచి వాళ్ళని తప్ప చెడ్డవాళ్ళని, నీచుల్ని, పాపాత్ముల్ని తన దగ్గరికి రానివ్వదనమాట. సులభముగా వెళ్ళగలిగే శక్తి మానవులకు ఉండదు అమ్మ అనుగ్రహం లేకపోతే. దుర్గమా అన్నారు ఆవిడ్ని. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి. సంస్కృతంలో దుమ్ అని ఒక బీజం ఉన్నది, దానికి దురితము అని పేరు. దురితం హరతాం ఇది దుర్గా అని నిర్వచనం చెప్పారు వేదవ్యాసుల వారు. నీవు చేసే పాపములను దుర్గా అని ఒక్కసారి పిలవగానే అవి తొలగిస్తుంది ఆవిడ. మనం చేసే మహాపాపాలు ఒకటి కాదు, శరీరంతో మనస్సుతో రకరకాల పాపాలు చేస్తున్న ఈ పాపాలన్నీ దుర్గా అని పిలవడంతో పటాపంచలైపోతాయి గనక అమ్మకి దుర్గా అని పేరు వచ్చింది. దురాచార విఘాతిని అన్నారు అందులోనే. మానవులు తెలిసో తెలియకో చాలా రకాలైన పనికిమాలిన ఆచారాలను ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. కొంతమంది శరన్నవరాత్రుల్లో సద్దన్న నైవేద్యం పెడతారు కర్మ, అవి గ్రామదేవతలకి వాళ్ళకి పెట్టాలి, అది ఎక్కడ సంప్రదాయం. కానీ శరత్కాలంలో పాచిపోయినవి, నిన్నటివి, వాసన వచ్చేవి ఇటువంటివి పెట్టకూడదు. ఉల్లిపాయ లాంటివి పెట్టకూడదు. ఒక్క ఈ శరత్కాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా అహింసాపూర్వక యాగం చెయ్యాలి. ఈ మేకలు, గొర్రెలు బలివ్వడం ఇలాంటి దురాచారములన్నిటినీ నాశనం చేస్తుంది గనక అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది. సంసారం అనే ఒక మహాసముద్రంలో ఏదలేక భయపడుతున్న మనల్ని ఈ సంసారం నుంచి గట్టెక్కిస్తుంది కాబట్టి కూడా అమ్మవారిని దుర్గా అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ పూట ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారి చరిత్ర తప్పక వినాలి. అది దుర్గమాసుర చరిత్ర. ఎందుకో తెలియదు కానీ దుర్గాష్టమి అంటే మహిషాసురుడి కథో ఇంకో కథో చెబుతున్నారు. అసలు మహిషాసురుడి కథకి దుర్గాష్టమికి ఏ సంబంధం లేదు. పూర్వం హిరణ్యాక్షుడి యొక్క కొడుకుల్లో రురువు అని ఒకడు ఉన్నాడు. వాడి పేరు రురువు. వాడి పేరు మీదుగానే రురువులనే పురుగులు పుట్టే రౌరవ నరకం ఏర్పడింది. ఈ రురువు మనవడి పేరు దుర్గముడు. వీడు ఒక రోజున శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఈ కథ వినాలన్నమాట. వాడి పేరు దుర్గముడు. వాడు ఒక రోజున శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు గురువుగారు, ఎప్పుడు చూసినా దేవతలు రాక్షసుల్ని సర్వనాశనం చేయగలుగుతున్నారు. మా తాత హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న విష్ణువు చేతిలో చచ్చిపోయాడు. ఇంకా మహాపరాక్రమవంతుడు హిరణ్యకశిపుడు అయితే చెప్పేక్కర్లా, అంతటి గొప్పవాడిని కూడా విష్ణువు నృసింహ రూపంలో చీల్చి చెండాడాడు. ఏ కారణం చేత ఎన్ని వరములున్నా, ఎన్ని రకాల శక్తులున్నా, బలములున్నా దేవతల చేతిలో మాకు ఓటమి వస్తోంది, ఎందుకు మేము చచ్చిపోతున్నాము అని అడిగితే శుక్రాచార్యుడు, నాయన దేవతల విజయానికి మీ పరాజయానికి మూల కారణం వేదములు. మీరు వేదములను నిర్లక్ష్యం చేశారు, వాళ్ళు వేదాలను పట్టుకున్నారు. మునులు దేవతలు నిత్యం వేదపారాయణ చేస్తారు, వేదం వింటారు, వేదాన్ని పోషిస్తారు, అందుకే వాళ్ళకి విజయం లభిస్తోంది. మీరు ఆ పని చేయటం లేదు, వేదాలు చదువుకున్న వాళ్ళు మీరు చంపేస్తున్నారు, దెయ్యాల పార్టీలో చేరతారు, దానివల్ల మీకు నష్టం వస్తుందనగానే, ఓహో ఈ బ్రాహ్మణులు ఈ ఋషులు ఈ దేవతలు విజయం పొందడానికి మూల కారణం వేదములన్నమాట, అవి వాళ్ళకి దూరం అయిపోవాలనుకున్నాడు వాడు. వెంటనే బ్రహ్మ కోసం 100 సంవత్సరములు తపస్సు చేశాడు ఏకంగా. అందుకే రాక్షసులు అన్నారు వాడిని, మొండిపీనుగులు, 100 ఏళ్ళు యజ్ఞం చేశాడు వాడు, తపస్సు చేశాడు. ఆ తపస్సునికి మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ ఋషులంతా వేదాలు మర్చిపోవాలి, దేవతలు వేదాలు మర్చిపోవాలి, ఆ వేదములు నాకు తప్ప ఇంకెవరికి గుర్తుండకూడదు, నేను బతికున్నంతకాలం ఈ మునులకు దేవతలకి వేదం గుర్తుకు రాకూడదు, ఈ వరం ప్రసాదించన్నట్టు వాడు. బ్రహ్మగారు 4 కిరీటాలు తీసి 4 బుర్రలు కొక్కుని ఇదేం వరం రా అన్నాడు ఆయన. ఎవడైనా ఇలాంటి కోరిక కోరతాడా? వాళ్ళు వేదాలు మర్చిపోతే నీకు వచ్చే లాభం ఏమిటంటే అదంతా నీకు అనవసరం, నా తపస్సుకు మెచ్చుకున్నావు కనుక ఈ వరం ఇయ్యన్నట్ట. బ్రహ్మగారు తపస్సు చేస్తే వివసుడైపోతాడు, అవతల వాడి తపస్సుకి మెచ్చుకుని తప్పక వరం ఇవ్వవలసిందే, కాదు అనే శక్తి ఆయనకు ఉండదట. అందువల్ల తథాస్తు అన్నాడు. ఇంకేముంది, దాంతో మన కశ్యప్ గారు వేదం మర్చిపోయాడు. ఆయన ఓం గణానాంతాన్ని గా అంటే నా రాదు, గాయత్రి మంత్రం చేద్దామంటే గాయత్రి మంత్రంలో ఏముందో తెలియటం లేదు, మొత్తం అందరూ మర్చిపోయారు. ఈ పురాణ పారాయణం చేసేవాళ్ళంతా బుర్రలు కొక్కుని మేమెవర్రమమ అని అడగడం మొదలెట్టారు, వణుక్కుంటూ, అంటే వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయారు. ప్రపంచమంతా వేద విహీనం అయిపోయింది. మునులు ఒకళ్ళ ఇద్దరు మహానుభావులైన మునులు కూడా వేదాలు మర్చిపోయారట. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యా దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోబక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా వేద విహీనులు అయిపోయారు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలా ఒకరేమిటి అందరూ వేదాలు మర్చిపోయారు. తమ మహావేదములతో అందరినీ ఆనందపరిచే మహానుభావులంతా ఇప్పుడు వేదాలు మర్చిపోయారు. వేదం లేకపోవడంతో వేదన అయిపోయింది. మరీ దారుణం ఏమిటంటే కనీసం సంధ్యావందనం కూడా మర్చిపోయారటండి వాళ్ళు, గాయత్రి మంత్రం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఆ రాక్షసుడు కోరుకున్న వరం దెబ్బకి ఆకాశం కూడా ఏడ్చేలా వర్షం కురిపించిందనమాట. చివరికి వాళ్ళందరూ నీరస పడిపోయారు. ఇక్కడ జరిగిందండి పెద్ద గొడవ. వేదం లేకపోవటం వల్ల ఏమైపోయింది? సంధ్యావందనం ఆగిపోయింది, గాయత్రి మంత్రజపం ఆగిపోయింది. అదంతా ఒక పక్కన పెడితే యజ్ఞములు ఆగిపోయాయి. వేదమంత్రము లేకపోతే యజ్ఞాలు ఉండవు కదా, యజ్ఞాలు ఆగాయి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకి భోజనం ఉండదు, నిశ్శబ్దం. వేదములు ఆగిపోతే అవుతాయి, యజ్ఞములన్నీ ఆగిపోయాయి. దేవతలకి ఆహారం ఆగిపోయింది పాపం. ముఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంత సింప వానకురియు వానకురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకి సంతోషం కలుగుతుంది, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, ఈ వర్షం వల్ల పంటలు పండుతాయి, పచ్చిక బయళ్ళలో గడ్డి పెరుగుతుంది, ఈ పంటని వెళ్ళి మానవులు ఉపయోగించుకుంటారు, అందులో కొంత యజ్ఞానికి వాడతారు, నవధాన్యాలు మొదలైనవి. పాడి బాగా ఉంటుంది, ఎందుకని ఈ పంట వల్ల వచ్చే గడ్డి, పచ్చిక బయళ్ళలో గడ్డి, ఆవులు మొదలైనవి మేస్తాయి, అవి పాలిస్తాయి, మళ్ళీ ఆ పాలు కొంత మనం వాడతాం, అందులో నుంచి వచ్చే కొంత నెయ్యి దేవతలకి మళ్ళీ యజ్ఞంలో ఇస్తాం, అప్పుడు దేవతలు మళ్ళీ మనకిస్తారు. ఈ విధంగా దేవతలకి మనకి ఇచ్చి పుచ్చుకునే బంధం యజ్ఞం అంటే. అందుకని యజ్ఞములు తప్పక చెయ్యాలి. పూర్వకాలంలో నిత్యం అరణ్యాలలో, గ్రామాలలో, పట్టణములలో, పక్కణములలో, నగరములలో, అన్ని ప్రాంతాలలో యజ్ఞములు జరిగాయి. జరిగినంతకాలం అందరూ సుఖంగా ఉన్నారు, యజ్ఞములు తగ్గిపోయాయి. అందుకే ఇప్పుడు అతివృష్టి, అనావృష్టి. అందులో యజ్ఞం జరగాలి. యజ్ఞం జరగాలంటే వేదం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వేదాలు మర్చిపోయారు ఋషులు, దాంతో యజ్ఞాలు అయిపోయాయి. దేవతలు బక్క చిక్కిపోయారట. మంచి దృఢంగా ఉండే యమధర్మరాజు గారు కాస్త నాలా అయిపోయాడు. ఇంద్రుడు కళావిహీనుడైపోయాడు. నీరసపడిపోయిన వీళ్ళు కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎంత నీరసపడ్డారండి పాపం వాళ్ళు, వేళకి తిండి తిప్ప లేకుండా కాలినడకన తిరిగేటటువంటి వాడు ఎలా అయిపోతాడో అలా అయిపోయారట పాపం వాళ్ళు. నీరసపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మేమంతా నీరసపడిపోయాం, ఏమిటో కారణం తెలియదు, వేదము మాకు గుర్తు రావడం లేదు, యజ్ఞములు అయిపోయాయి, కారణం ఏమిటని అడిగితే ఇదంతా దుర్గముడి యొక్క ప్రభావం, దుర్గముడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, అంటే నా కోసం తపస్సు చేశాడు, నేను మీరంతా వేదములు మర్చిపోయేలా వరం వాడు అడిగితే ఇచ్చేశాను, వేదాలు మీరు మర్చిపోయారు, ఋషులు మర్చిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి అనగానే ఇదేం పని చేసావు బ్రహ్మ, ఎందుకు ఇచ్చావు ఈ వరం అన్నారట వాళ్ళు. వాడు తపస్సు చేశాడు, ఇవ్వక తప్పదన్నాడు ఆయన. ఇప్పుడు మా గతి ఏమిటి, ఇక మేము ఇలా చావలసిందేనా అన్నారు మళ్ళీ దేవతలు. కంగారు పడకండి, అన్నిటికీ ఒక సమాధానం ఉంటుంది. ఫర్ ఎవ్రీ ఈక్వేషన్ దేర్ ఈజ్ వన్ సొల్యూషన్. ఏ సమాసానికైనా ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. మీరు వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్ళండి. వేదములు మర్చిపోయామని బెంగొద్దు. అమ్మ అని అమ్మవారిని పిలిస్తే ప్రత్యక్షం అవుతుంది. అమ్మవారికి ఏ వేదం అక్కర్లా, భక్తితో పిలిస్తే ఎలా పిలిచినా ప్రత్యక్షం అవుతుంది. మీరంతా హిమాలయాలకు వెళ్ళే శక్తిని మీకు ఇస్తున్నాను. ఋషులు మీరు కాళ్ళు ఈడ్చుకుంటూ తేలికగా మొత్తం మీద హిమాలయానికి వెళ్ళండి. వెళ్ళి అమ్మవారిని భక్తితో మీకు తోచినట్టు ప్రార్థించండి. అమ్మ ప్రత్యక్షం అవుతుంది, మీ సమస్య పరిష్కృతం అవుతుంది అన్నాడు బ్రహ్మ. వెంటనే వీళ్ళంతా హిమాలయాలకు వెళ్ళారు. కొంచెం కష్టపడ్డారనుకోండి, అయినా వెళ్ళారు. అక్కడికి మేరు పర్వత శిఖరం మీదగా చేరారు. అక్కడికి వెళ్ళి భక్తితో అమ్మని ప్రార్థించారు. పెద్దగా మంత్రములు లేవుగా, అందుకని తోచిన భాషతో స్తుతించారు వాళ్ళు. అంబ దయామయి కృపాంకురు దయామరి అన్నారు, దయ చూపించు అని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. చూసారా అమ్మ గొప్పతనం, ప్రత్యక్షమైన అమ్మ నన్ను ఎందుకు పిలిచారు, మీకేం కావాలి ఇలాంటి ప్రశ్నలు వేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు పిలిచారో ఆవిడికి తెలుసు. ఎందుకురా నాయన అని అడిగితే సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేదట వాళ్ళ దగ్గర, అంత నీరసపడిపోయారు అన్నమాట వాళ్ళు. అందుకని ఆవిడ ఎలా ప్రత్యక్షమైంది, వేల చేతులతో వేల పాదములతో వేలాది శిరస్సులతో అనేక నేత్రములతో ప్రత్యక్షమైంది. ఎన్ని తలలున్నాయో లెక్క పెట్టలేము, ఎన్ని శిరస్సులున్నాయో లెక్క పెట్టలేము, ఎన్ని కళ్ళున్నాయో ఎన్ని చేతులున్నాయో లెక్క పెట్టలేము. అందుకే అమ్మవారికి సహస్రాక్షి సహస్రపాత్ అంటే వేల కొలది కళ్ళు కలిగినది, వేల కొలది పాదములు కలిగినది అన్నారు. సంస్కృతంలో సహస్రం అంటే మనం అనుకున్న వెయ్యని కాదు, అక్కడ అర్థం ఇన్ఫైనైట్ అనంతం అని అర్థం అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ధర్మసందేహంలో ఒక ఆయన అడిగాడు, అమ్మవారికి 1000 తలలు ఉన్నాయంటారు, అటువంటిప్పుడు 1000 కళ్ళు ఎందుకు ఉంటాయి, తలకాయికి 2 చొప్పున 2000 కళ్ళు ఉండాలి కదా అని. అందువల్ల ఈ తెలివితేటలు అక్కడ అక్కర్లా, అక్కడ సహస్రం అంటే లెక్కలేనన్ని అని అర్థం. అలా ప్రత్యక్షమైన ఆవిడ చేతుల్లో, ఓ చేతిలో బత్సలి, ఓ చేతిలో తోటకూర, మరో చేతిలో గోంగూర, ఓ చేతిలో దెబ్బకాయ, ఇంకో చేతిలో దెబ్బకాయ, ఇంకో చేతిలో మామిడికాయ, ఇంకో చేతిలో పనస, ఇలా రకరకాల కాయలు పళ్ళు పలహారాలు భోజనాలు అన్ని పదార్థములతో ప్రత్యక్షమయ్యింది. అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరీతి విఖ్యాత, శాకంభరి అన్నారు. ఒత్తుభ శాకంభరి అంటే శాకములతో నిండినది, శాకములతో మన కడుపును నింపునది, కూరగాయలతో భోజనముతో మన కడుపు నింపుతుందన్నమాట. అలా ప్రత్యక్షమై ముందు వాళ్ళందరికీ చేతుల్లో అరిటాకులు పెట్టింది. అరిటాకులు కూడా మొయ్యలేకపోతున్నారండి వాళ్ళు, అంత నీరసపడిపోయారు పాపం. అందుకని మోసే శక్తి ఇచ్చింది ఈ అరిటాకుల్లో. అద్భుతమైన కూరగాయలు వేసింది, కందా బత్సలి, మంచి ఆవు పెట్టినటువంటి కందా పచ్చడి, పప్పు, టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, అవేవో రకరకాల పచ్చళ్ళు, ఈ వ్యంజనాలతో పాటుగా పులుసులు, కూరగాయలు, కూరగాయల్లో కూడా మళ్ళీ కొన్నిట్లో ఉప్పు వేసినవి, కొన్నిట్లో కారం వేసినవి, ఉప్పు కారము కలిపినవి, కొన్ని తీపి కూరలు కూడా పెట్టారటండి మా ఇద్దరు గొడవ. ఇలాంటి రకరకాల పదార్థాలు, ఇక బూరెలు, గారెలు, పాయసం, దద్యోదనం, పులిహార, కట్టుపొంగలి, ఇలాంటి రకరకాలైనటువంటి పదార్థాలు, వీటన్నిటితో పులుసులతో భోజనం పెట్టింది. ఇక మొహమాటలా కూడా తినేశారు వాళ్ళు. సాధారణంగా ఓ 4 రోజులు తిండి లేకపోతే 5వ రోజు తిండి పెడితే తినలేము మనం మానవులం. కానీ అమ్మవారు పెట్టిన ఆహారం అమృత భోజనం. అందుకే తినే కొద్దీ తినాలి తినాలనిపించిందిట. గ్యాస్ ట్రబుల్ రాదు అమ్మవారు పెట్టిన భోజనం తింటే. మన దిక్కుమాలిన భోజనాలన్నీ ఎరువులు వేసి 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 ఇలా తింటే ప్రాణం పోతుంది, కానీ అమ్మవారు పెట్టే అమృత పాయసం తింటే ఆరోగ్యం తన్నుకు వస్తుంది అన్నమాట. శుభ్రంగా తిన్నారు. ఇలా అందరినీ సంతోషపెట్టి, నాయనలారా ఇప్పుడు మీకేం కావాలో కోరుకోండి అన్నది. అమ్మ శతాక్షి అనే రూపంతో దర్శనమిచ్చావు, అంటే వేల కళ్ళతో దర్శనమిచ్చావు. కడుపు నిండా భోజనం పెట్టడానికి కూరగాయలతో దర్శనమిచ్చావు. ఈ రోజు నుంచి నిన్ను శతాక్షి అని, శాకంభరి అని పిలుస్తున్నాం. ఇక మా కోరిక, దుర్గముడు బతికున్నంత వరకు మా వేదములు మాకు రావు, అవి రాకపోతే వేదన తొలగదు. కాబట్టి వాడిని సంహరించి తిరిగి మా వేదాలు మాకు రాని, ఎందుకంటే వాడు బతుకున్నంత వరకే బ్రహ్మవరం, వాడు చస్తే బ్రహ్మ ఇచ్చిన వరం పోతుంది, మా వేదాలు మాకు తిరిగి వస్తాయి అనగానే ఇప్పుడే బయలుదేరుతున్నానని అమ్మవారు 8 చేతులు ధరించింది, అష్టభుజాదేవిగా మారిపోయింది. హైమ సింహాసన స్థితం అన్నారు దేవతలు. బంగారపు సింహాసనం మీద కూర్చుందిట. అమ్మవారు కూర్చున్న సింహం ఉందే అది బంగారపు రంగులో ఉంటుంది. అంతే తప్ప సింహాన్ని తీసుకెళ్లి బంగారం కింద మార్చారండి కదా, అక్కడ అర్థం. బంగారపు రంగులో ఉన్న సింహం మీద, పురుష సింహం మీద, మగ సింహం మీద ఎక్కి కూర్చుని అమ్మవారు దుర్గముడు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి శంఖం ఉంది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖం పేరు హ్లాదిని, విష్ణువు చేతిలో ఉన్న శంఖం పాంచజన్యం, అర్జునుడిది దేవదత్తం. అదే అమ్మవారి చేతిలో ఉన్న శంఖం పేరేమిటి? హ్లాదిని. హా కింద లావత్తు హ్లాదిని అంటారు. ఆ శంఖం ఊదితే మనందరికీ ఆహ్లాదం కలుగుతుందిట, అందుకని హ్లాదిని అని పేరు. ఆ శంఖం ఊదడంతో కల్లగిల్తో యధి సప్తకంబు గిరివర్గం బెల్ల ఊటాడే కొందల మందల్ త్రిదశేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే సంచలతం బొందె వసుంధర వలయమాశా చక్రమల్లాడే. దాసు రామారావు గారు అని ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన ఇంటి పేరు దాసు. ఆయన దేవీ భాగవతాన్ని అద్భుతంగా అనువాదం చేశాడు. అందరిలోకి ప్రాచీనుడు దేశ ఈ దేవీ భాగవత అనువాదం చేసిన వాళ్ళలో. ఆ తర్వాత చాలామంది చేశారు. ఆ తర్వాత తిరుపతి వెంకటకవులు కూడా అనువాదం చేశారు. అందులో ఈ దాసు వారు ఉన్నారే, ఆయన దేవీ భాగవత పద్యానువాదం అద్భుతంగా ఉంటుందండి. అందులో పద్యాలు ఎంత బాగుంటాయో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వాణి. ఆ మహానుభావుడి పుస్తకం చూసినప్పుడల్లా శరీరం గగురుపాటు గురవుతుంది. దేవీ భాగవతం అనువాదం చేయడం చాలా కష్టం. భాగవతాన్ని పోతన గారు అంత అందంగా అనువాదం చేసినట్టుగా దేవీ భాగవతాన్ని మానవమాతుడు ఎవడో తీసుకోలేకపోయాడు. తీసుకున్నా ఈ అందం ఉండదు, అందుకే అంత జగత్ ప్రసిద్ధికి వెళ్ళలేకపోయాయి. కానీ ఆయన పద్యాలు చాలా బాగుంటాయి. అందులో చెప్పారు, సప్త సముద్రాలు ఘూర్నిల్లాయి, భూమండలం గిర్రును తిరిగిపోయింది, ఇంద్రుడి పట్టణం కూడా అటు ఇటు కదిలిపోయిందిట. ఏది? శంఖం దెబ్బకి. అసలు గట్టిగా డబా 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 అని ఈ పొద్దున బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటే పైన వాళ్ళకి గుండెలు ఎదిరిపోతూ ఉంటే, ఇక ఇంద్రుడి పట్టణం అలా ఘూర్నిల్లడంలో ఆశ్చర్యం ఉంది, పాతాళం కూడా కదిలిపోయిందిట, ప్రపంచం అంతా గ్రక్ కదిలిపోయిందిట. అలా కదిలిపోయింది. అప్పుడు దుర్గముడికి గుండెపోటు వచ్చినంత పనైంది. ఎవర్రా వాళ్ళు నా పట్టణం దగ్గరకు వచ్చి నాకే గుండెపోటు వచ్చేలా, హార్ట్ అటాక్ వచ్చేలాగా శంఖనాదం చేశారు, చూసిరండి వాళ్ళు ఎవళ్ళో, వాళ్ళ అంతం చూస్తాను అని పట్టుల్ని పంపితే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఆశ్చర్యపోయి, మహారాజా దుర్గమ్మ హిరణ్యాక్ష వంశస్థ, ఎవరో ఒక సుందరి వచ్చింది, ఎంత అందంగా ఉందో వర్ణించలేం, ఆవిడ అపూర్వ సుందరి, భువన సుందరి, భువనేశ్వరి, సౌందర్య లహరి కనపడుతున్నది అందులో, సముద్రంలో కెరటాల్లా అందం అలా ప్రవహిస్తోంది ఆవిడలో. అటువంటి సుందరి భయంకరమైన సింహాసనం మీద కూర్చున్నది. మణి ఎంత అందంగా ఉన్నా పాము పడగ మీద ఉంటే భయం ఏది మనకి? ఎందుకని మణి అందంగానే ఉంది, కానీ అది ఉన్నది పాము పడగ మీద. పామును చూస్తే భయం, మణిని చూస్తే ఆశ కలుగుతాయి. ఆవిడ సౌందర్యం చూస్తే ఆశ కలుగుతోంది ఆవిడని పొందాలని. కానీ ఆవిడ ఎక్కిన సింహము, ఆవిడ చేతులు ఆయుధాలు చూస్తే భయం కలుగుతోంది అనగానే వీడు ఆవిడతో యుద్ధానికి వెళ్ళాడు. పెద్ద కథ క్లుప్తంగా చెబుతున్నాను మీకోసం. ఘోర యుద్ధంలో వాణ్ణి సంహరించింది. దుర్గమాసుర హంత్రిత్వాత్తు దేవీ దుర్గేతి కచ్చతి. ఈ దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గా అని అప్పుడు వచ్చింది పేరు. దుర్గముడిని చంపింది, అందుకని అమ్మవారిని ఏమన్నారు? దుర్గా. దుర్గమాసుర హంత్రిత్వాత్ దేవీ దుర్గేతి కచ్చతి. దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో ఉంటుంది కదా, ఎందులో ఉంటుంది? 7వ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో ఉంటుంది. నేను దాన్ని అనువాదం చేశాను. అందులో చెప్పారు దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది. ఆ రోజే
అష్టమి, ఆశ్వేజమాసం శుక్లపక్షం అష్టమి తిథి నాడు ఆ దుర్మార్గుని చంపడం వల్ల అమ్మవారికి దుర్గా అనే పేరు కాకుండా అష్టమికి దుర్గాష్టమి అని పేరు వచ్చింది. ఈ కథని ఈరోజు వినాలి. అనంతరం భక్తి శ్రద్ధలతో మనం ప్రదక్షిణ చేసి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన మంత్రపుష్పంలో ఒక్క పుష్పం సిగలో పెట్టుకుని అమ్మని సాష్టాంగ నమస్కారాలతో ఆనందపెడితే ఏటికేడాది భయంకర కష్టాల నుంచి విముక్తి పొందుతాం. దుర్గమ్ముడు చావగానే మళ్ళీ దేవతలకి వాళ్ళ వేదాలు వచ్చాయి, ఋత్విక్కులందరికీ వాళ్ళ వేదాలు వచ్చాయి, హాయిగా గాయత్రి మంత్ర జపం చేసుకున్నారు, యజ్ఞాలు చేశారు, మళ్ళీ ప్రపంచ వ్యవస్థ అంతా సవ్యంగా నడిచిందనమాట. ఇలా మనల్ని అనుగ్రహించిన అమ్మవారికి మనం యథాశక్తిగా అర్చన చేసి సంతోషపెట్టకపోతే కృతజ్ఞులు అవుతాం కదా. భగవంతుడు మనకిచ్చింది మళ్ళీ భగవంతుడికి సమర్పించాలి. అలా అందరం యథాశక్తిగా అమ్మని అర్చన చేసుకుందాం.